ప్రియులరా, మన రక్షకుడైన యేసుప్రభు నామంలో ఈ పాఠకాలపు కూడికల్లో పాల్గొన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి మోకరించినట్లయితే దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లుగా ప్రార్థించుకుందాం. ప్రేమస్వరూపి, నమ్మకమైన మా రక్షకుడా, మీ సన్నిధిలో మోకరించడానికి మాకు దొరికిన భాగ్యంకై మీకు స్తోత్రం. దేవా, మేము నిన్నటి వారమే కానీ కృప మాకు ఈరోజు కూడా అవకాశం ఇచ్చింది ప్రభువా. నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించింది. దేవా, నేను పాపంలోనే పుట్టాను, పాపంలోనే పెరుగుతూ వచ్చినాను. అయితే నన్ను రక్షించాలని మీ ప్రియకుమారుడైన యేసు ప్రభుని ఈ లోకానికి మీరు పంపించినందుకై మీకు వందనాలు. ఆయన కార్చిన రక్తంలో నా పాపములకు విమోచన ఉన్నది. ఆయన గాయాల్లో నా వ్యాధులకు స్వస్థత దొరికినది ప్రభువా. ఆయన నామంలో అన్ని పరిస్థితుల్లో నాకు ఇచ్చిన విడుదలకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను ప్రభువా. కూడి వచ్చిన మీ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకునండి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మా అంతరంగాలు తెరవండి. మీ సత్యమునకు మా హృదయముల్లో చోటివ్వగలుగుటకు మా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, మమ్మల్ని అందరినీ పేరు పేరు వరుసన మీ చేతులకు అప్పగించుకుంటూ విరిగి నలిగిన హృదయంతో ప్రభువా మీ సన్నిధిలో మిమ్మల్ని చేరుటకు మా కృపనిమ్మని. ఈ కూడికలు మిషనరీలను తయారు చేయాలి నాయన. అపొస్తల కాలాన్ని, ప్రవక్తల కాలాన్ని మరలా మీరు మాకు అనుగ్రహించండి. దేవా, ఈ కూడికల్లో మరణం నిరర్థకం చేయబడాలి, వ్యాధులు నిరర్థకం చేయబడాలి, కఠినమైన పరిస్థితులు బ్రద్దలైపోవాలి. మమ్మల్ని మీ చేతులకి సంపూర్ణంగా అప్పగించుకోనాలి. ఆ లోతైన భక్తిలోనికి మమ్మల్ని తీసుకొని వెళ్ళండి. విశేషమైన మీ కృప మా మీదకి రానివ్వండి. ఈ వర్తమానం వినుచున్న ప్రతి బిడ్డను ప్రభువా ఈ తరానికి మీరు ఆశీర్వాదకరంగా మార్చమని, పరలోకాన్ని మీ భూమి మీద అనుభవించుటకు కృపనిమ్మని, నశించిపోయే ఆత్మల కొరకైన భారంతో మమ్మల్ని నింపమని, వాక్యం దాళంగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతి చీకటి శక్తుల క్రియలను యేసునామంలో బంధించి ఆజ్ఞాపిస్తూ యేసునామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. పిల్లరా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దయచేసి మీ సెల్ ఫోన్స్ కొంచెం స్విచ్ ఆఫ్ చేయగలరని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. చాలా ప్రయాసతో ఈ కూడికలు ఏర్పాటు చేసినారు దేవుని బిడ్డలు, అది మనం అర్థం చేసుకుందాం. ఈ సభలు కోటీశ్వరులు పెట్టలేదు, మీరు ఆ విషయాన్ని మర్చిపోవద్దు. పేదలు తమ కష్టార్జితాన్ని దాచుకొని ఈ కూడికలు ఏర్పాటు చేశారు. ఈ కూడికల్లో పాల్గొన్న ప్రతి వ్యక్తి గొప్ప ఆశీర్వాదం తీసుకుని వెళ్తారనేది ప్రభు నా అంతరంగంలో పెట్టిన విశ్వాసం. ఎందుకని ఇంత గట్టిగా నేను మీకు చెప్పగలుగుతున్నానంటే, ఆత్మలు రక్షించబడాలనే ఉద్దేశంతో పేదలు తమ పేదరికాన్ని పక్కన పెట్టి, అవసరాలను పక్కన పెట్టి, పరిస్థితుల్లో దేవుని చిత్తం చేయాలని, ప్రజలు రక్షించబడాలని తమ కష్టార్జితాన్ని ఖర్చుపెట్టుడికై తీర్మానం చేసుకున్నారు. కాబట్టి ప్రభు మనలో ఎవరిని కూడా విడిచిపెట్టని ప్రభు పేరుని మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మానవునితో మాట్లాడే పద్ధతులు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక రీతులుగా మనకు కనబడతాయి. వాక్యం ద్వారా ఆయన తన ప్రజలతో మాట్లాడాడు, ప్రార్థన ద్వారా తన ప్రజలతో మాట్లాడాడు, కళల ద్వారా, దర్శనం ద్వారా, ప్రవచనం ద్వారా, సేవకుల ద్వారా, పరిస్థితుల ద్వారా, తలంపుల ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడాడు. అయితే అన్నిటికంటే శ్రేష్టమైనది దేవుని వాక్యమని మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం మీరు వినేటప్పుడు, దేవుని వాక్యం మీరు చదువుకునేటప్పుడు ప్రభు మీతో నాతో మాట్లాడుతున్నాడని మనం గుర్తుంచుకున్నట్లయితే మన జీవితాలు నిశ్చయంగా ఆయన చిత్తానుసారంగా నడిపించబడతాయని దేవుని నామంలో మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. మత్తయి సువార్త 14:19-20 మనం చదువుకుందాం.
పచ్చిక మీద కూర్చుండడని జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి.
దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఉన్నారు. లేఖనాలు ఆ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాయి. 30 ఏళ్ళు ఆయన తండ్రి ఇంటి ఉన్నాడు. 3.5 సంవత్సరాలు దేవుని చిత్తానుసారమైన పరిచర్యను ప్రభు జరిగించినారు. ఆయన పరిచర్యలో జరిగిన ఒక అద్భుతం మత్తయి భక్తుడు సువార్తల్లో తేటగా వివరించినాడు. దేవుని వాక్యాన్ని మనం ఆత్మ సంబంధమైన కోణంలో చూచినట్లయితే, యేసు ప్రభు దగ్గరికి ప్రజలు వేల కొలదిగా వచ్చుచూ ఉన్నారు. ఆయన ఎక్కడుంటే ప్రజలు అక్కడికి వచ్చేశారు. వారు ఆకలిని మర్చిపోయారు, ఇండ్లను మర్చిపోయారు, పరిస్థితుల్ని మర్చిపోయారు. యేసు ప్రభు చెప్పు మాటలను శ్రద్ధగా ఆలకించుచూ ఉన్నారు. వారిని తిరిగి పంపించేటప్పుడు వట్టి చేతులతో వారిని పంపించటం యేసు ప్రభుకి ఇష్టం లేదు. ఒకవేళ వాళ్ళకి ఏ ఆహారం పెట్టకుండా పంపిస్తే మార్గంలో మూర్చిల్లుతారేమోనని ప్రభు వారి విషయమై తలంచుచూ ఉన్నాడు. ఆయన ఎందుకు వచ్చిన ప్రజల గురించి ఆయన తలంచుచూనే దేవుడనే విషయం నువ్వు గుర్తుంచుకో. ఈ కూటాల్లో పాల్గొన్న నీ విషయమై ఆయన ఆలోచన చేస్తున్నాడు. అనారోగ్యంతో నువ్వు మార్గంలో మూర్చిల్లకూడదని ప్రభువుని విషయమై తలంపు కలిగి ఉన్నాడు. అందులోకై వారికి ఆహారం పెట్టాలని ప్రభువు నిర్దేశించి యేసు ప్రభు తన శిష్యులతో చెప్పాడు, మీరే వారికి ఆహారం పెట్టమని. వారి దగ్గర ఆహారం లేదని ప్రభువుకి తెలుసు, వారికి పెట్టగలిగే స్తోమత లేదని కూడా ప్రభువుకి తెలుసు. ప్రభువు ఎవరికి ఆహారం పెట్టమని కోరుతున్నాడో మనం గుర్తించినట్లయితే స్తోమత లేని వారికి అవకాశం ఇస్తున్నాడు ఆయన. పేదలమైన మనకు దేవుని రాజ్యం కట్టే కృప దొరికింది. ధనవంతులు వారి ధనాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టలేకపోతున్నారు. కొంతమంది ధనం దేవుని రాజ్యం కొరకు ఉపయోగపడదు, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఉపయోగపడుతుంది. ఆలోచించు, యూదా యేసు ప్రభుని 30 వెండి నాణాలకు అమ్ముకున్నట్లుగా బైబిల్ చెబుతుంది. యేసు ప్రభు సిలువ మరణం పొందినప్పుడు యూదా పశ్చాత్తాపడి దేవాలయం దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఆయనకు 30 వెండి నాణాలు ఇచ్చారో వారిని కలుసుకున్నాడు. వారికి ఆ 1000 నాణాలు తిరిగి ఇచ్చి వేస్తే వాటితో మాకు పల్లేదు, నీవే చూసుకోమని వాళ్ళు చెప్పినట్లుగా మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం చూస్తాం. అవి వాటిని ఆ 1000 నాణాలను దేవాలయంలో పడవోసి ఉరిపెట్టుకొని చనిపోయాడని దేవుని వాక్యం చెబుతుంది. ఆ పెద్దలు ఆ 1000 నాణాలను తీసుకొని వెళ్ళి కుమ్మరివారి పొలం కొన్నారు. అది ఎందుకు అంటే పరదేశాన్ని పాతి పెట్టేట కొరకు. యూదా దగ్గర డబ్బులున్నాయి. యేసు ప్రభువును అమ్ముకున్నప్పుడు వచ్చిన డబ్బులతో సమాధుల కొరకు పొలం కొనడానికి ఉపయోగపడ్డాయి. దేవుని రాజ్యం కట్టడానికి యూదా దగ్గర ఉన్న 1000 నాణాలు ఉపయోగపడలేదు. పరీక్షించుకోవాల్సిన సమయం, నీ దగ్గరున్న ధనం అది దేనికి ఉపయోగపడతా ఉంది? నశించిపోయే ప్రజల రక్షణార్థమే ఉపయోగపడుతుందా? అలంకరించుకోవడానికి ఉపయోగపడుతుందా? లేకపోతే రియల్ ఎస్టేట్కి ఉపయోగపడుతుందా? పరలోకంలో నువ్వు ధనం కూర్చుకోగలిగితే నిన్ను మించిన భాగ్యవంతుడు భాగ్యవంతురాలు ఎవరున్నారు? ఏదో ఒకరోజు ఈ లోకాన్ని మనం విడిచిపెట్టవలసి వచ్చిననే విషయం మనకు తెలుసు. కానీ అశాశ్వతమైన దాని కొరకై మనం ఆలోచిస్తూ ఉన్నాం. కానీ శాశ్వతమైన దాని గురించి ఆలోచించగలిగితే అది ఎంత బాగుండును? నా ప్రియులారా, ఇంతలో ఫిలిప్ అన్నాడు, ఒక్కొక్కరు కొంచెం తీసుకున్నా 200 దేనారాలు కూడా సరిపోవు ప్రభు అని. అంటే యేసు ప్రభు దగ్గర ఫైనాన్స్ విషయంలో లెక్కలు వేయగలిగిన మంచి నాలెడ్జ్ కలిగిన ఫిలిప్ ఉన్నాడు. ఆంద్రియా యేసు ప్రభుకి మరొక శిష్యుడనే విషయం మీకు తెలుసు. ఒక చిన్నవాడి దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆ చిన్నవాడికి ఏం చెప్పాడో మనకు తెలియదు. యేసు ప్రభు దగ్గర తీసుకుని వచ్చాడు. నీ మాటలు వినినప్పుడు ప్రజలు ప్రభు దగ్గరికి రావాలి, ప్రభు కొరకు కరిగిపోవాలి అన్న ఆలోచన కలుగుతూ ఉందా? ప్రభు ఆ రొట్టెలను పట్టుకున్నాడు. ఈ పగటి కాలం ప్రభు నా హృదయంలో పెట్టిన తలంపులను మీతో పంచుకోవాలని కోరుకుంటున్నా. ఆ రొట్టెలను విరిచాడు. ప్రజలకు ఆశీర్వాదకరంగా వారి ఆకలి తీరినట్లుగా ఆ రొట్టెలు ఆహారంగా మార్చబడ్డాయి. నా ప్రియమైన వారలారా, ప్రభు ఆ రొట్టె విరవకపోతే ప్రజలకు ఆహారంగా కాదు. అంటే నువ్వు విరవబడకపోతే నీవు ప్రజలకు ఆహారంగా మార్చబడలేవు. ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదించమని అడుగుతావు. ప్రభువా, ప్రజలకు దీవెనకరంగా ఉండాలని నువ్వు ఆశిస్తావు. కానీ ప్రభు ఆశించిన విధానంలో నువ్వు భక్తి చేయడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ప్రభువు నిన్ను విరవాలి. ప్రజల ఆకలి తీరాలంటే నువ్వు విరవబడాలి. అది లేఖన సంబంధమైన సత్యం. తమ్ముడా, చెల్లి, నువ్వు గుర్తుంచుకో. యేసు ప్రభు ఏం చేస్తున్నాడండి అక్కడ? శిష్యుల్ని పంక్తుల తీర కూర్చోబెట్టమని చెప్పినాడు. జనులు కూర్చోబెట్టమని చెప్పాడు. శిష్యులు జనుల్ని పంక్తుల తీర కూర్చోబెడుతున్నారు. శిష్యుల్ని రొట్టెలు విరవమని చెప్పలా. కూర్చోబెట్టే పని శిష్యులది, రొట్టెలు విరిచే పని ప్రభుది. అంటే ఎప్పుడైనా నువ్వు విరవబడినప్పుడు, నీకు శ్రమ కలిగినప్పుడు, పరిస్థితుల్ని కష్టంగా ఉన్నప్పుడు ఎవరో నిన్ను కష్టపెడుతున్నారని నువ్వు తలంచొద్దు. ప్రభువు నిన్ను విరుస్తున్నాడని గుర్తుంచుకో. నిన్ను విరవడం కొరకై దేవుడు ఆ వ్యక్తిని నియమించాడని గుర్తు చేసుకో. ఒకవేళ నీవు నీ జీవితంలో ఒక వ్యక్తి నన్ను బాధ పెడుతున్నాడు అనుకుంటే, ఆ వ్యక్తి మీద నీకు నెగిటివ్ కాన్సెప్ట్ ఏర్పడుతుంది, వ్యతిరేకమైన హృదయం కలుగుతుంది. ఒకవేళ ప్రభు ఆ వ్యక్తిని నీ కొరకే నియమించాడు అనుకుంటే, నీ జీవితం ధన్యంగా మార్చబడుతుంది. పవిత్రమైన మనస్సాక్షితో నీవు ఉంటావు, ప్రభు వైపు చూస్తావు, ప్రభు నడిపింపులోనికి నువ్వు నడవడానికి ఇష్టపడతావు. ప్రభు నిన్ను విరుస్తున్నాడు, మనుషుడు ఎవడు నిన్ను విరవడలేదు. యేసు ప్రభు ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తాడండి. ఆ మాట ఎంత అద్భుతంగా ఉందో గమనించారా? అంటే నువ్వు విరవబడబోయే ముందు పరలోకం వైపు చూపబడతావు. నిన్ను విరిచేది ప్రభువు, నిన్ను పరలోకం వైపు చూపిస్తాడు ఆయన. వాట్ ఎ వండర్ఫుల్ గ్రేట్ బ్లెస్సింగ్! నీ జీవితంలో నువ్వు పరలోకం వైపు చూపబడుతున్నావు. రొట్టెను మనం విరవాలంటే ఎలా విరుస్తామండి? రొట్టెను చూస్తూ విరుస్తాం. ప్రభు విరిచేటప్పుడు రొట్టెను చూసి విరవడు, పరలోకాన్ని చూస్తూ విరుస్తాడు. పరలోకం నిన్ను చూస్తుంది, నువ్వు పరలోకం వైపు ఎత్తబడతావు. ఆ తదుపరి ఆయన విరుస్తాడు. విరవబడ్డం నీకు ఇష్టం లేదు అంటే నువ్వు పరలోకం వైపు ఎత్తబట్టలేదనే విషయం నువ్వు గుర్తుంచుకోవాలి. అక్కడ ఇంకొక అద్భుతమైన మాటను మనం చూస్తాం. ఆశీర్వదించి, కింద ఫుట్ నోట్స్లో దానికి మీనింగ్ మీరు గమనించినారా? స్తోత్రము చేసి ఆయన పరలోకం వైపు ఎత్తుట మాత్రమే కాదు, కానీ ఆ రొట్టెలను ఆశీర్వదిస్తున్నాడు ఆయన. ఆయన నిన్ను విరవబోయే ముందు ఆశీర్వదిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. నీ కష్టార్జితాన్ని బట్టి వచ్చే ఆదీవెన వేరు, ప్రభువు నిన్ను ఆశీర్వదించటం వేరు. దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడండి, సమస్త విషయాలు ఆశీర్వదించాడు. అబ్రహాము ఆ ప్రాంతంలో నివసించడానికి ఆ ప్రాంతం సరిపోలేదంట. నేను మాన్యువల్ బ్లెస్సింగ్స్ గురించి మాట్లాడుతున్నానని అనుకోకండి. ఆయన ఆశీర్వదించాడు, స్తోత్రం చేశాడు. అంటే ఈ ఆశీర్వాదం ఏ ఆశీర్వాదం? పిలవబడినప్పుడు పిలుపుకు లోబడితే అబ్రహాముకి ఏమీ తక్కువ కాకుండా భూ సంబంధంగా అన్ని విషయాల్లో కూడా ప్రభు సహాయం చేసి ఆశీర్వాదకరంగా నడిపించాడు. కానీ ప్రభు చేతిలో నువ్వు విరవబడితే, స్తోత్రం అనేది అది ఆత్మ సంబంధమైన పదం. నువ్వు ఆత్మ సంబంధంగా ఆశీర్వాదకరంగా ఉంటావు. విరిచప్పుడు శిష్యులకి ఇచ్చాడు. నువ్వు దేవుని చేత దీవించబడిన, దేవుని చేత ఆత్మ సంబంధంగా దీవించబడిన వ్యక్తివిగానే ఉంటావు. అప్పుడు శిష్యులకి ఇచ్చాడు ఆ రొట్టెలను. అప్పుడు విరిచి శిష్యులకు ఆ ముక్కలు ఇచ్చినాడు. మనం విరవబడిన తర్వాత ప్రభు మనల్ని విరుస్తాడు. మనం విరవబడిన తర్వాత జనుల చేతుల్లోకి వెళ్ళాం, శిష్యుల చేతుల్లోకి వెళ్తాం. ఇన్ స్పిరిచువల్ సెన్స్గా దేవుని చేతుల్లో, సేవకుల చేతుల్లో, తర్వాత ప్రజల చేతుల్లోకి వెళ్తాను. విరవబడకపోతే ఆ చిన్నవాడి చేతిలో ఉంటాయి. విరవబడకపోతే ఒక చేతిలో ఉంటావు, విరవబడితే 3 చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. దేవుని చేతిలో, సేవకుడి చేతుల్లో, ప్రజల చేతుల్లో, ప్రజల నోళ్ళల్లో. ఎంత గొప్ప ఆత్మ సంబంధమైన అర్థం దాగిందో నువ్వు చూడు. యేసు ప్రభు మాటలు వినడానికి వచ్చినటువంటి ప్రజల ఆకలి తీర్చడానికై దేవుడు నిన్ను విరుస్తూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి, సహోదరులరా, వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలకు నిండుగా ఎత్తారండి. 12 గంపలు దేన్ని సూచిస్తున్నాయి? ఏమి సూచిస్తున్నాయండి? ఇది పరలోకపు నమూనా. నువ్వు విరవబడిన తర్వాత నీ నమూనా కాదు, పరలోకపు నమూనాలోకి వచ్చేస్తావు. ఈ పగటి కాలం దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ప్రభువు నిన్ను విరిస్తే పరలోకపు నమూనాలోనికి నువ్వు వచ్చేస్తావు. నీ జీవితంలో అది ఏ పరిస్థితి అయినా ఆయన సెలవు లేకుండా నీ జీవితంలో అనుమతించబడదు. ఆ రోజు ఇంచుమించు స్త్రీలు పిల్లలు కాక 5,000 మంది పురుషులు భోజనం చేసిన వారిలో ఉన్నారు. దేవుని బిడ్డలారా, మనం విరవబడ్డ అనేది ప్రభువుకి ఇష్టమైనది. ఆ సంగతి మనం మర్చిపోవద్దు. దేవుడు తన చిత్తానుసారంగా మనల్ని విరుస్తున్నాడు. విరవబడకపోతే మనం ప్రజలకై ఆహారంగా మార్చబడలేము. దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా వింటున్నారని నేను నమ్ముతున్నాను. ఇది చరిత్రలో అసాధారణమైన కార్యం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఎలాగ సరిపోతాయి? మనం విరవబడిన తర్వాత చరిత్రలో అసాధారణమైన కార్యాలు మన జీవితాల్లో మనం చూస్తాం. మామూలు కార్యాలు కాదండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారం ఏంటి? ఒక లెక్కల మాస్టర్ గారు, ఆయనకి సువార్త భారం ఉంది. పగలు టీచర్గా పనిచేస్తూ ఉన్నారు, సాయంకాలం సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఒకరోజు ఆయన ప్రసంగం చేస్తూ 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి యేసుప్రభు పంచిపెట్టాడు. 5 రొళ్ళు 10 లెక్కలు వేయటం మొదలుపెట్టాడు. 5 x 2 హెచ్చవేస్తే 10 కదా రావాల్సింది, ఇదేదో లెక్క తప్పుకుంది, రేపు లెక్క కరెక్ట్గా వేసుకు వచ్చి ఆ తర్వాత రేపు ప్రసంగం చేస్తానని చెప్పాడండి. మానవ జ్ఞానానికి అతీతమైనది అనే విషయం మనం అక్కడ గ్రహించాలి. యేసు ప్రభు సంపూర్ణమైన విశ్వాసంతో ఆ రొట్టెల్ని విరిచి ప్రజలకు ఆశీర్వాదకరంగా వాటిని చేశాడు. మనల్ని ప్రభు విరిచినప్పుడు గొప్ప ఆశీర్వాదం మన జీవితాల్లో మనం చూస్తాం. మనం విరగొట్టబడిన ప్రతిసారి గొప్ప ఆశీర్వాదం మనకు దొరుకుతుంది. దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడో మనం గమనిద్దాం. కీర్తన గ్రంథం 51:17 ఒకసారి చదువుకుందాం.
విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగినలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయువు.
దావీదుకి విరిగిపోవడంలో ఉన్న ఆశీర్వాదం ఏంటో తెలుసు. అందుకే దేవా విరిగినలిగిన హృదయం నువ్వు అలక్ష్యం చేయు. విరిగిన మనస్సు నీకు ఇష్టమైన బలి. నువ్వు విరిగితే దేవునికి ఇష్టమైన బలియాగంగా మారిపోతావు తెలుసా. నీ హృదయం విరిగితే ప్రభు నిన్ను తాటిపోలేడు, అలక్ష్యం చేయలేడు. దావీదు జీవితంలో దేవుడు అనేక పరిస్థితులను అనుమతింపు చేశాడు. సౌలు జీవితకాలం అంతా దావీదును తరుముతూనే ఉన్నాడు. షిమి దావీదును దూషించాడు. అబ్షాలోము దావీదుకి వ్యతిరేకంగా పనిచేశాడు. ఆదోనియా దేవుని చిత్తంలో లేకుండా రాజుగా ప్రకటించుకున్నాడు. దావీదు కుమారుడైన అమ్మోను అబ్షాలోము చెల్లెలైన తామారుని చెరిపివేశాడు. ఈ పరిస్థితులు మీరు గమనించండి. వాటి మధ్య దావీదు ఎలాగ విరిగిపోయాడో, విరవబడిన ప్రతిసారి దావీదు జీవితంలో ఎంత గొప్ప ఆశీర్వాదం దొరికింది. దావీదు యూదాగోత్రం నుంచి వచ్చాడు. యూదాగోత్రం నుంచి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడనే విషయం దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. యేసు ప్రభు ఈ లోకానికి రావడం కొరకు దావీదు వంశావళిని ప్రభు ఎన్నుకున్నాడు. నువ్వు విరిగిపోయినట్లయితే ప్రభు నీలో ఉండి ఈ లోకంలో పనిచేస్తాడనే సత్యం మనం గుర్తుంచుకుందాం. విరవబడ్డంలోని ఆశీర్వాదం నువ్వు గ్రహిస్తే ఎన్నడూ కూడా నువ్వు కృంగిపోలేవు, బలహీనపరచబడలేవు, ఆలోచించలేవు. ప్రభువానికి స్తోత్రమని నువ్వు పూర్ణముగా చెప్పగలుగుతావు. యోబు గ్రంథం 16:12 మనం చదువుకున్నట్లయితే దేవుడు నన్ను ముక్కలు చెక్కలుగా చేసినాడు అంటున్నాడు యోబు. అందుకే యోబు ఆ దేశంలో ఉన్నతమైన వ్యక్తిగా, భక్తి జీవితంలో శ్రేష్ఠుడిగా ప్రభు అతన్ని చేశాడు. యోబు గ్రంథం మనం చదివినప్పుడు యోబు లాంటి మనుషుడు ఎక్కడున్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వ్యక్తి అండి. నోటి మాట యందు కూడా పాపం చేయని వాడండి. నువ్వు విరవబడితే భూమి మీద నువ్వు శ్రేష్ఠుడు అయిపోతావు. పాపము చెయ్యని వాడవుగా, నోటి మాట యందు కూడా లోపం లేని వాడవుగా నువ్వు జీవించబడతావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పగటి కాలం విశేషంగా ఆయన వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. ఎటువంటి కఠినమైన వ్యాధి కలిగిన పరిస్థితులు యోబుకు వచ్చినాయండి. ఎన్ని మరణాలు యోబు జీవితంలో చూచాడు మీరు గమనించండి. మరణ వార్తలతో యోబు ముక్కలైపోయాడండి. ఒక్కరా ఇద్దరా, కుమారులు కుమార్తెలు భోజనం చేసి ద్రాక్షారసం పానం చేయుచుండగా మరణకరమైన పరిస్థితులు తన బిడ్డల జీవితంలో యోబు చూశాడు. ఆ పరిస్థితులు నీ జీవితంలో వస్తే నువ్వు ఎలాగా తట్టుకోగలవు? అన్ని మరణాల్లో ప్రభు విరుస్తూ ఉన్నప్పుడు యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని అంటున్నాడు యోబు. ఒక్కరైనా సహకరించే వాళ్ళు యోబుకున్నారా? ఇటువంటి పరిస్థితి ఉందని యోబు ఎవరికైనా చెప్పుకోగలిగినాడా? యోబు స్నేహితులు దూరాన్ని నిలబడున్నారని దేవుని వాక్యం మనకు చెప్పటం లేదా? మొక్కలైనప్పుడు ప్రజలు నిన్ను కోరుకోలేరు. నువ్వు షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ రొట్టెనుంటే కొనగలవు, కానీ రొట్టె ముక్కలైతే కొనగలవా? రొట్టెగా ఉంటే ప్రజలు కొంటారు, ముక్కలైతే ప్రభు వాడతాడు. ఎందుకు ప్రభు నిన్ను ముక్కలుగా చేశాడంటే లోకానికి పనికి రాకూడదు, ఆయనకు పనికి రావాలని. నువ్వేమనుకుంటున్నావు? రొట్టెలాగా ఉండాలి, నీట్గా ఉండాలనుకుంటున్నావు. లేదు, ప్రభు నిన్ను గొప్ప సంకల్పంతో నిన్ను విరుస్తున్నాడు. ఆయన ప్రభు నిన్ను విరిచే కొలది నువ్వు పరిమళ వాసనగా మారుతావు, పరిస్థితుల్లో దైవ చిత్తం చేస్తావు, దేవుని వైపు చూస్తూ నువ్వు ముందుకు వెళ్ళిపోతావు. మృదువుగా మారిపోయాడండి యోబు. నువ్వు విరవడిన తర్వాత నీ నోట ఎటువంటి మాటలు వస్తాయి? మృదువైన మాటలు వస్తాయండి. దావీదు సౌలు చేత తరమపడుతూ ఉన్నా దావీదు సౌల్ని ఎంతగా గౌరవిస్తాడు, ఎంత చక్కని మాటలు మాట్లాడతాడు. నువ్వు విరవబడకపోతే నీ మాటలు అనేకులను విరుస్తాయండి. నువ్వు విరవబడితే మృదువైన వ్యక్తి అయిపోతావు. యేసు ప్రభు నోట నుంచి వచ్చిన మాట ఆ పాపాత్మురాలైన స్త్రీని, ఆమె జీవితాన్ని కట్టినాయి. అమ్మా, నీ మీద ఎవరు రాయి వేయలేదా? నేను కూడా నీకు శిక్ష విధించనమ్మా. ఎంత చక్కని సంబోధన! ఆ మాటల్లో ఎంత గొప్ప దైవత్వం! ప్రేమైన దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ప్రభు నిన్ను మృదువుగా చేయడానికి ఆయన కొరకు ఉపయోగించబడ్డం కొరకై నిన్ను విరుస్తున్నాడు. మధురి సమయాల గ్రంథం 2:8 మనం చదువుకుందాం.
దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును, వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే.
ఇక్కడ మన వాక్యంలో గమనించినట్లయితే దరిద్రులను మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. మనం ముక్కలని వేస్ట్ చోట పడేస్తాం. ప్రభు పెంట కుప్ప మీద నుండి దరిద్రుల్ని లేవనెత్తుతాడంట. ముక్కల్ని మనుషులు పడేస్తారు, ప్రభు వాటిని అత్యున్నతమైన చోట పెడతాడు. విరిగిపోయిన నీ జీవితం దేవునికి మనుషులకి ఎవ్వరికి పనికిరాదనుకుంటున్నావు అనే జీవితం అయితే నిన్ను అధికారులతో కూడా కూర్చొని పెడతాడు ఆయన. మహిమగల సింహాసనాన్ని స్వతంత్రింపజేస్తాడు ఆయన. ఆయన మంటిలో నుండి పెంట కుప్ప మీద నుంచి దరిద్రుని లేవనెత్తువాడు. ప్రిల్లారా, పెంట కుప్ప దగ్గర ఉండేటువంటి ఆ ముక్కల గురించి ప్రజలకున్న అవగాహన వేరు, ప్రజలు వాటి విషయంలో నడిచే విధానం వేరు, ప్రభు వాటిని అమర్చే విధానం వేరు. ఆయన నీ జీవితంలో ఏదైనా చేయగలడని నువ్వు ఎరుగుదువా? ప్రభువుకు అసాధ్యమైనది ఏముంది? ఆయన నిన్ను మృదువుగా చేసి ఉత్తమమైనవి నీలో నుంచి తీసి సింహాసనాన్ని స్వతంత్రింపజేసే నిమిత్తమై నిన్ను ముక్కలుగా చేశాడు ఆయన. ప్రజలా, ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను, నువ్వు ముక్కలుగా చేయబడకపోతే నువ్వు గమ్యస్థానం చేరలేవు. మనం ఎక్కడికి వెళ్ళాలండి? ఆ నిత్య సియోనుకు వెళ్ళాలి ప్రియులారా. ఆ 144,000 మందితో కొత్త కీర్తన పాడే గుంపులో మనం ఉండాలి. అలా ఉండాలి అంటే, ఆ గమ్యస్థానం నువ్వు చేరాలి అంటే నువ్వు విరవబడాల్సిందే. అపొస్తలుల కార్యములు 27 అధ్యాయంలోకి మనం వెళ్దామా? పౌలు ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. తనతో పాటు 276 ప్రయాణం చేస్తున్నారని దేవుని వాక్యం మనం దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం. అపొస్తలుల కార్యములు 27:37.
ఓడలో ఉన్న మేమందరము 276
నా ప్రియమైన వారలారా, ఈ ప్రయాణానికి ముందే పౌలు శతాధిపతికి ఈ ప్రయాణం వలన మన ప్రాణాలకు సరుకులకు ఓడకు ప్రమాదం ఉందని నాకు తోచున్నదని శతాధిపతితో చెప్పినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అపొస్తలుల కార్యములు 27:10-11 చదువుకుందాం.
అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకును వాడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహునష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను.
అయితే శతాధిపతి పౌలు చెప్పింది నమ్మలేదు, వాడనాయకుడు చెప్పింది నమ్మాడు. కాబట్టి ప్రయాణం కొనసాగించబడుతూ ఉంది. దక్షిణము గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడిందని తలంచి లంగరెత్తి క్రేతుదరిని ఓడను నడిపించేశారు. కొంత సమయం మన ఆలోచనలు సక్సెస్ఫుల్ అయినట్టుగా కనబడతాయి. దైవజనుడు మన క్షేమం కోరి చెప్పినటువంటి మాటలు అవి మనకు ఆశీర్వాదకరంగా కనబడవు. పరిస్థితులు ఒక రకంగా ఉంటాయి. దైవజనుడు దేవుని నడిపింపుతో దైవ చిత్తానుసారమైన కోణంలో మనం నడిపించబడాలని కోరుకుంటాడు. వాళ్ళ ఆలోచన సమకూరింది అనుకున్నారు. కొంచెంసేపటి తర్వాత ఉరుకులోనని పెనుగాలి క్రేతు మీద నుండి విసిరింది. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోతా ఉంది. ఎదురు నడిపించటం మాని గాలి కొట్టుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కొన్ని దినాలు సూర్యుడైన నక్షత్రమైన కనబడలేదు. 14 వారు ఏమి పుచ్చుకోలేదని అపొస్తలుల కార్యములు 27:33 వ్రాయబడింది. చాలా కఠినమైన పరిస్థితులు, బ్రతుకుదామన్న ఆశ ఏ కోశానా కనబడిన కాలం. చేతులారా ఓడ సామాగ్రిని సముద్రంలో పడవస్తూ ఉన్నారు. ఓడను త్రోయాలని ప్రయత్నం చేస్తున్నారు. లంగర్లు తాళ్ళు కోసేశారు. చివరికి 2 కలిసిన స్థలమందు ఓడను మెట్టపట్టించారు. ప్రియులారా, 27:41 చదువుకుందాం.
2 కలిసిన స్థలమందు చిక్కుకుని ఓడను మెట్టపట్టించిరి. అందువలన అనివి కూరుకుని పోయి కదలక ఉండెను. అమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగెను.
అనివి కూరుకొని పోయి కదలలేదు. అమరం ఆ దెబ్బకు బద్దలైపోయింది. ప్రభు నా హృదయంలో పెట్టిన తలం ఏంటంటే, ఇప్పుడు ఓడలో ఉన్న 276 ఓడలో నుంచి బయటికి రావాల్సిందే. కారణం ఓడ అనివి కూరుకొని పోయింది, కదలటలేదు. కాబట్టి ఓడలో నుంచి బయటికి రావాలి. 44 చదువుకుందామా.
కడమ వారిలో కొందరు పలకల మీదను కొందరు వాడ చెక్కల మీదను పోవాలననియు ఆజ్ఞాపించును. ఇలాగూ అందరూ తప్పించుకుని దరి చేరిరి.
కొందరు పలకల మీద కొందరు వాడ చెక్కల మీద పోవాలని ఆజ్ఞాపించారంట. ఇలాగూ అందరూ తప్పించుకున్నారు. ఓడలో ఉంటే ముందుకు కొనసాగలేరు. ఓడను పలకలుగా చెక్కలుగా చేసుకుని వారు మెలితే ద్వీపానికి చేరినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. వాళ్ళు ప్రాణములను తప్పించుకొని మెల్తే ద్వీపానికి చేరాలి అంటే వారికి ముక్కలు కావాలి, ఓడ చెక్కలు కావాల్సిందే. నువ్వు వెళ్ళవలసిన గమ్యస్థానం నువ్వు చేరాలి అంటే మరి నువ్వు ముక్కలు అవ్వాల్సిందే, నువ్వు విరవబడాల్సిందే. అప్పుడే ఆ నిత్య సియోనికి నువ్వు చేరగలవు. నా ప్రియమైన వారలారా, పౌల్ని కొరింథీయులు ముక్కలుగా చేయలేదా? పౌల్ని కొరింథీయులు విమర్శించలేదా? నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానం ఇదే అంటున్నాడు పౌలు. పౌల్ని శరీరరీతిగా నడుచుకొంచున్నారని కొరింథీయులు పౌలుకి సర్టిఫికెట్ ఇచ్చారు. పౌలు క్రీస్తుని పోలు నడుచుకున్నాడు. కానీ వాళ్ళతో అంటాడు, మీరు వివేకులు, నాలాంటి అవివేకిని సహించుచున్నారంటాడు. ఆయన అవివేకాన్ని కనుక అనకపోతే ఆయనకు ఉత్తరం రాస్తారు వాళ్ళు. మొదటి కొరింథీ పత్రిక 7:1 పౌలు అంటాడు, మీరు వ్రాసిన వాటి విషయం. అన్ని సంఘాలకు పౌలు పత్రికలు రాస్తుంటే కొరింథీయులు పౌలుకు రాస్తున్నారండి పత్రిక. ఆ మాటలు ఎంత విరిచినాయో పౌల్ని. నా ప్రియులారా, అందుకే ప్రభువును బట్టి అతిశయించాల్సిందే పౌలు. నేను ప్రభువును బట్టి అతిశయిస్తున్నానని చెప్పుకున్నాడు. అతిశయించడానికి ఏమి లేదంటాడు పౌలు. కొరింథీ సంఘం ద్వారా పౌలుని దేవుడు విరిచాడు. అవును, సేవకులు అయిన మమ్మల్ని కూడా ఆయన విరుస్తాడు. అయితే మమ్మల్ని అట్టు విరుస్తాడంటే ఎవరికి చెప్పుకోవడానికి వీలు కాకుండా ఇరుతుంటాడు మమ్మల్ని ఆయన. విశ్వాసులని మిమ్మల్ని విరుస్తాడు, సేవకులను మమ్మల్ని కూడా విరుస్తాడు ఆయన. ఒక విశ్వాసి కష్టం వస్తే సేవకుడి దగ్గరికి వెళ్ళి చెప్పి ప్రార్థన చేయించుకుంటారు. కానీ సేవకుడిగా కష్టం వస్తే రెండు తలంపుల మధ్య నలిగిపోతున్న ప్రజల మధ్య ఏలియా ఎందాక మీరు రెండు తలంపుల మధ్య ఉంటారని చెప్పి యెహోవాయే దేవుడైతే యెహోవాని ఆరాధించునని చెప్పి ప్రజలను ప్రోత్సహించాడు. అయితే అదే ఏలియా బదరీ వృక్షం కింద పడుకున్నప్పుడు ఎవరైనా ఏ మనుషుడైనా వచ్చి ఆయనకు సహాయం చేయగలిగినారా? నా ప్రియులారా, మీ సేవకుల మాటలకు లోబడండి. వారిని బాధ పెట్టకుండా వారి మాట విని వారికి లోబడునని పౌలు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో తేటగా రాస్తున్నాడు. దీన్ని బట్టి సేవకుడిని కూడా ప్రభు విరుస్తాడు. అతిశయం రాకుండా నిమిత్తమై, గర్వం రాకుండా నిమిత్తమై నీ ప్రసంగాన్ని విమర్శించే వాళ్ళు ఉంటారు, వేలెత్తి చూపే వాళ్ళు ఉంటారు, సరైన కోణంలో అర్థం చేసుకోకుండా మిస్అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ప్రభు వారిని నియమించాడని ప్రభుకి స్తోత్రం చెప్పు. పాలతో పెంచాడండి కొరందీల్ని, కానీ ఆ కృతజ్ఞత కొరందీలు కొన్నదా? బహుగాస్త్రం పరచబడ్డాడు. పౌలు అంటాడు కొరందీ పత్రికలో, నేను మిమ్మల్ని అంత ఎక్కువ ప్రేమిస్తే మీరు నన్ను అంత తక్కువ ప్రేమిస్తారా? ఏం చేయగలడు? ప్రభువు ఆ పరిస్థితుల్ని పౌలు జీవితంలో అనుమతింపజేశాడు. నా ప్రియమైన వారలారా, ప్రభువు కొంతమంది వ్యక్తుల ద్వారా నిన్ను విరవడానికి ప్రభు నియమించుంటాడు. నీలో అతిశయం రాకుండా నిమిత్తమై, నిన్ను విరుస్తాడు గమ్యస్థానం చేరే నిమిత్తమై, నువ్వు సింహాసనాన్ని అధిష్ఠించే నిమిత్తమై ప్రభు నిన్ను విరుస్తాడు. దరిద్రులను పెంటకుప్ప మీద నుంచి లేవనెత్తువాడండి. విరిగిపోయి నీ జీవితాన్ని ఈ పగటి కాలం నేను లేవనెత్తడానికే ఈ కూడికి ప్రభు నిన్ను తీసుకుని వచ్చాడు. ఆలోచిస్తున్నావా? ఒకసారి దేవుని వాక్యం శ్రద్ధగా వింటున్నావా? నా ప్రియమైన వారారా, దావీదు విరవబడ్డంలో ఉన్న ఆశీర్వాదం ఎరిగినవాడు. యోబుని ముక్కలు ముక్కలుగా చేశాడు మృదువైన వ్యక్తిగా చేయడానికి. కొందరికి ఈ దినాల్లో మనం గమనించినట్లయితే కొందరికి ఈ దినాల్లో విరవబడ్డం ఇష్టం ఉండదు. వారి పైన వారికి ఎవరు నాయకులుగా ఉండడం వారికి ఇష్టం ఉండదు. దేవుడు మాతో మాట్లాడాడు, మేము చేసుకుంటాం, మేము చేస్తామన్నట్లుగా ప్రజలు ఈ దినాల్లో ఉన్నారు. ఎందుకు ఇన్ని వ్యక్తిగతమైన పరిచర్యలు ఏర్పడుతున్నాయి? దైవక్రమంతో కూడినటువంటి పరిచర్యల్ని సేవకులు సైతం ఎందుకు ప్రేమించలేకపోతున్నారు? వారి పైన ఎవరు వారికి ఉండకూడదు, వారిని ఎవరు విరవకూడదు. వారికి ఏ కఠినమైన మాట వారు తీసుకోలేరు, హెచ్చరికను గద్దెంపును తీసుకోలేరు. యేసు ప్రభు బోధించడానికి పంపించిన, కనీసం గాడిదం తీసుకురావడానికి పంపించిన ఇద్దరిద్దరిని పంపించాడు ఆయన. అంటే వ్యక్తిగతమైన పరిచర్యలు దేవుని చిత్తానుసారమైనవి కాదో అవునో పరీక్షించుకోను. ఎందుకండి? రోగులను బాగు చేయడానికి ఆయన ఇద్దరిని పంపించాడు, గాడిదం తీసుకురావడానికి కూడా ఇద్దరిని పంపించాడు. నువ్వు ఆలోచిస్తున్నావా? నిన్ను నీవు పరీక్షించుకో. కోట్ల మందికి ఇంకా సువార్త అందవలసి ఉన్నది. సువార్త వినడానికి కూడా ఇష్టపడని దేశాలు ఎన్నో ఉన్నాయి. నీవు అటువంటి ప్రదేశాలకు విరవబడి ఆశీర్వాదకరంగా మార్చబడాలి. నువ్వు పాకిస్తాన్కి ఆశీర్వాదకరంగా ఉండాలి, బంగ్లాదేశ్కు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి, చెక్ రిపబ్లిక్కి, క్యూబాకి, నార్త్ కొరియాకి నువ్వు ఆశీర్వాదకరంగా మారాలి. ప్రభు పేరిట ఈ మాటలు మీ హృదయాల్లో పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. మీ కొరకు ప్రార్థన చేయాలని నేను ఆశిస్తున్నాను. దయచేసి లేచి నిలబడగలరా? నిలబడిన మీరు బైబిల్ చేతుల్లో పట్టుకునగలరా? బైబిల్ చేతుల్లో పట్టుకున్న మీరు ఆకాశ వైపు చేతులెత్తగలరా? నోరు తెరిచి ప్రార్థన చేసుకొనగలరా, నీ నోరు బావుగా తెరువు, ప్రభువు దాన్ని నింపుతాడు. ఇదిగో దేవుని వాక్యం, ఈ పగటి కాలం నువ్వు విన్నావు. లాస్ట్ ఫ్యూ మినిట్స్, చేతులెత్తి కన్నీరు విడిచి ప్రార్థన చెయ్యి. ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి ఆ రొట్టెలను ఆశీర్వదించి ఆ తర్వాత విరిచాడంట. నిన్ను విరవబోయే ముందు పరలోకం వైపు ఆయన ఎత్తుతాడు. నిన్ను విరవబోయే ముందు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. విరిచే పని ఆయన తీసుకున్నాడు, కూర్చుండబెట్టే పని శిష్యులకి ఇచ్చాడు. నేను విరిచేది ప్రభువే, మనుషుడు ఎవడు విరవడు. ప్రభు నిన్ను వ్యాధి ద్వారా విరిచిన, నింద ద్వారా విరిచిన, మరణం ద్వారా విరిచిన, ఒంటరితనం ద్వారా విరిచిన, నింద ద్వారా విరిచిన, కరువు ద్వారా విరిచిన, పరిస్థితులను అనుమతింపజేసి నిన్ను విరిచిన, ప్రయాణాల్లో ఆపదల ద్వారా నిన్ను విరిచిన, నీకే విధమైన ప్రోత్సాహం లేకుండా నిన్ను విరిచిన, నీ ప్రసంగాలకు మార్కులేసే సంగస్థులను ప్రభువు నీకిచ్చి విరిచిన, నీ ప్రక్కన ఎవడు నిలవబడకుండా ప్రభు నీ జీవితంలో అనుమతింపజేసిన ప్రభువుకు స్తోత్రం చెప్పు. ఈ పగటి కాలం నీ మానవ జ్ఞానానికి అతీతంగా అసాధారణమైన కార్యాలు ప్రభు నీ జీవితంలో చేయబోతున్నాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి అంటే సరిపోతాయండి. ప్రైజ్ గాడ్. ఆయన అసాధారణమైన కార్యాలు నీ జీవితంలో చేయాలని ఆయన సంకల్పించాడు. మహిమగల సింహాసనాన్ని నీకు స్వతంత్రింపు చేయాలని ప్రభు నిన్ను విరుస్తున్నాడు. తనకు ఉపయోగపడేటట్లుగా ఉండాలని ప్రభు నిన్ను విరుస్తున్నాడు. ధైర్యం తెచ్చుకో. ఏంటి నా బిడ్డల పరిస్థితి ఇలాగుందని కృంగిపోవద్దు. ముక్కలు ముక్కలుగా చేశాడు అంటున్నాడు యోబు. విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టం అంటున్నాడు దావీదు. ముక్కలైన ఆ ఓడ చెక్కల ద్వారానే ప్రజలు గమ్యస్థానం చేరారు. ఈ తరపు ప్రజలకు ముక్కలు అవడం ఇష్టం లేదు, అందుకే స్వతంత్రులుగా ప్రజలు జీవించాలని కోరుకుంటున్నారు. నీపైన ఎవ్వరు ఉండి నిన్ను హెచ్చరించడం నీకు ఇష్టం లేదా? నాయకత్వం నీకు ఇష్టం లేదా? నా ప్రియమైన వాళ్ళరా, ప్రార్థించుకుందాం, పరీక్షించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ పగటకాలపు కూడికల్లో మీరు మాకు అందించిన వర్తమానంకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవా, ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయో మా జీవితంలో కొన్నిసార్లు అర్థం కాలేదు, కానీ నీ వాక్యం మాతో మాట్లాడినప్పుడు మాకు గ్రహింపైంది ప్రభువా. నీవే మమ్మల్ని విరుస్తున్నావని, పరలోకం వైపు కన్నులెత్తి నువ్వు మమ్మల్ని విరుస్తావని, మేమైతే సహజంగా రొట్టెను చూస్తూ విరుస్తాం, మీరైతే పరలోకం చూస్తూ విరుస్తారు ప్రభువా. ఆశీర్వదించిన తర్వాత విరుస్తావంటయ్యా. పరలోకపు నమూనాలోనికి రావాలని విరుస్తున్నారు మీరు మమ్మల్ని. మనుషుడు ఎవడు విరవలేదయ్యా, నీవు మమ్మల్ని విరిచావు, అందుకే నీకు స్తోత్రం ప్రభువా. నీ మహోన్నతమైన సంకల్పంకై నీకు వందనాలు. విరిగి నలిగిన హృదయం నువ్వెన్నడూ అలక్ష్యం చేయవయ్యా. మమ్మల్ని మృదువుగా చేయాలని మీరు మమ్మల్ని ముక్కలు చేస్తున్నారు, గమ్యస్థానం చేరాలని మమ్మల్ని ముక్కలు చేస్తున్నారు. అతిశయించకూడదని మాకు సంఘాల్లో కొన్ని పరిస్థితులు అనుమతింపజేస్తున్నారు. ఈ అంతరంగం విరిగి జీవించడం నాకు నేర్పు ప్రభువా. ప్రజలకు ఆశీర్వాదంగా మారాలి అంటే నేను విరవబడాలయ్యా. విరవబడితేనే ప్రజలకు ఆహారంగా మార్చబడతాను. దేవాలను విరు, అప్పుడే ప్రజలకు దీవెనగా మార్చబడతాను. పాకిస్తాన్కి నేను ఆశీర్వాదకరంగా మారాలి, చైనాకి నేను ఆశీర్వాదకరంగా మారాలి, ప్రపంచమంతటికీ నాలో నుంచి ఆశీర్వాదాలు వెళ్ళినట్లుగా మీరు నన్ను విరవండి. మిషనరీలను మీరీ కోటాల్లో లేపండి. ప్రవక్తల కాలం చూచినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించు. ఉజ్జీవం మాకు కావాలి, మాకు వెండొద్దు, బంగారం వద్దు, నశించిపోయాయి తరపు ప్రజలకు నీ వాక్యం అందించాలి, నీ వాక్యం అందించాలి. ఈ ప్రజల ఆకలి తీర్చబడితే చాలు, ఈ ప్రజల సిలువెత్తుకుంటే చాలు ప్రభువా. మమ్మల్ని అలాగే చేయండి. విత్తబడిన వాక్యం నూరంతలుగా ఫలించినట్లుగా చేయండి. యేసునామములు అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని దీవెన కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మయ కన్యనే సహవాసం సదాకాలం మనందరికీ తోడైండి నడిపించనుగా. ఆమెన్. పిల్లరా, ఈ కూటమి అయిపోయిన తర్వాత మీరు ప్రార్థనలో గడపండి, నేను కూడా ప్రార్థనలో గడుపుతాను. సాయంకాలం 6:30 కూటమి ప్రారంభించబడుతుంది. మీ స్నేహితులతో, నిలవైన వారితో సాయంకాలం కూటంలో మనం కలుసుకుందాం. ప్రభు మిమ్మల్ని విరిచి, ప్రభు మిమ్మల్ని తన చిత్తానుసారంగా మిమ్మల్ని విరిచి, నశించిపోయాయి తరపు ప్రజలకు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా ప్రభు చేయునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.